జగత్తులోనే ఉన్నటువంటి గోళాలు కూడా తయారై ఉంటాయి. అవి ఎలా తయారై ఉంటాయి అవంతా మనం ఇప్పుడు ప్రశ్నించొద్దు. అలా అవుతాయి అవి, అదంతే. ఎడ్గర్ అలాన్ పో పేరు మీలో ఎవరైనా విన్నారా? ఎడ్గర్ అలాన్ పో అనే అతను ఒక డిటెక్టివ్ నవల్స్ రాసేటటువంటి, అంటే ఇప్పుడు డైలీ సీరియల్స్ వస్తున్నాయే దానికి బ్రహ్మ అనమాట ఆయన. ఆయన ఈ డైలీ సీరియల్స్ రాయటం అలవాటు చేశాడు. ఒక సీరియల్ రాశాడు ఆయన. ఏంటి రాశాడు? హీరో ఒంటి స్తంభం మేడ మీద ఇరుక్కుపోయాడు. కిందనంతా మెషిన్ గన్స్ పట్టుకుని శత్రువులందరూ ఉన్నారు. ఒక ఐలాండ్ అది. ఆ ఐలాండ్ బయట మిలిటరీ లెవెల్లో కాపలాలు ఉన్నారు. తర్వాత వివరములకు ఏమిటంటారు దాన్ని, క్రమశః అంతా టు బి కంక్లూడెడ్ అని ప్రింట్ చేశారు. నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్ కోసం, అంటే సీరియల్ పడుతుంది కదా, ఆ న్యూస్ పేపర్లో అందరూ చాలా ఆతృతగా ఎలాగ హీరో ఆ ఒంటి స్తంభం మేడ మీద నుంచి, చుట్టూరా మెషిన్ గన్స్ అవి ఉన్నాయి, చిన్న ద్వీపము, ఆ ద్వీపంలో చుట్టూరా మిలిటరీ వాళ్ళు వాళ్ళు కాపలా ఉన్నారు, ఎలా తప్పించుకున్నాడో రాస్తాడు చూద్దాం అన్నాడు. తెరిచాడు పేపరు. హీరో గారు ఆ ఒంటి స్తంభం మేడ నుంచి తప్పించుకున్నాక అని మొదలెట్టాడు. ఎలా తప్పించుకున్నా రాయలేదు. అలాగే ఈ గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి, రిఫర్ సీక్రెట్ యాక్షన్. కానీ ఈ గ్రహాలు ఏర్పడ్డాయి, పృథ్వీగ్రహం ఏర్పడింది. పృథ్వీగ్రహం ఎప్పుడెప్పుడు ఏర్పడుతుందో అనే దానికి ఎందుకు అంటే, కాకభూషణ్య దగ్గరకో ఎవరి దగ్గరకో వస్తాడు హనుమంతుడు. కాకభూషణ్య దగ్గరికి అనుకుంటా, నాకు కథ గుర్తులేదు, రామాయణంలో హనుమంతుడు వచ్చి సీత దాడ ఏమైనా తెలుసా అంటే, ఎన్నో రావణాసురుడు, ఎన్నో రాముడు, ఎన్నో సీత, అదే ఎవరో నాకు గుర్తులేదా, అలా అనమాట. ఇది ఎన్నో పృథ్వీ ఏమో ఈ సోలార్ సిస్టమ్ ఫార్మేషన్లో, ఈ రకరకాలైనటువంటి యుగాల మార్పుల్లో ఎన్నో పృథ్వీ ఇది. కానీ మనం ఉన్న పృథ్వీ అనుకుంటే మనకి చాలు. ఈ మనం ఉన్నటువంటి పృథ్వీ ఎప్పుడైతే తయారవుతుందో స్థూల జగత్తులో, ఇటువైపు మార్స్, ఇటువైపు మెర్క్యూరీ. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రహస్యాలు. చాలా మంది మన పురాణాల్లో ఉన్నటువంటి కథల్ని, మన పురాణంలో చెప్పినటువంటి విషయాల్ని, దాని గురించి అవగాహన లేకుండా చాలా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఒక చిన్న సంఘటన పురాణాల్లో చెప్పేది, ఈ సోలార్ సిస్టమ్ నిర్మాణంలో, మన పృథ్వీ గ్రహ నిర్మాణంలో ఎలాగ మనకి అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుందో చెప్తున్నాను నేను. పృథ్వీ గ్రహం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇటువైపు, ఇటువైపు అనే దానికి ఒక విశేషమైన అర్థం ఉంటుంది. ఇటువైపు డిసెంట్ అని చెప్తూ ఉంటాం, ఇటువైపు అసెంట్ అని చెప్తూ ఉంటాం, ఇటువైపు ఇన్వల్యూషన్ అంటాం, ఇటువైపు ఇవల్యూషన్ అంటాం. అంచేత ఇన్వల్యూషన్ వైపు పృథ్వీ గ్రహానికంటే ముందు మార్స్ ఉంటుంది, కుజగ్రహం. మన నవగ్రహ స్తోత్రాలలో వాటిలో దీనిని భూమిపుత్రుడు అని కూడా అంటూ ఉంటాం మనం. ఇటువైపు బుధుడు ఉంటాడు, మెర్క్యూరీ. ఈ ఫ్లాష్ బ్యాక్లో ఇటువైపు ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. పృథ్వీ గ్రహం మీద ఈనాడు మానవులుగా పుట్టినటువంటి మనము, సీక్రెట్ డాక్ట్రిన్ ప్రకారము చంద్ర మండలములో, చంద్రగ్రహములో జంతువులుగా మనము మన మనుగడ సాగించాము. దీన్ని ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్గా తీసుకోండి. దీని గురించి డిస్కషన్స్ అవి చెప్పలేను నేను, అవంతా కూడా ముందుగా ఎప్పుడైనా సీక్రెట్ డాక్టర్ గురించి ఒక 5-6 సంవత్సరాలు మనం కూర్చొని డిస్కస్ చేసుకుంటే పుస్తకాన్ని ఎదురకుండా పెట్టుకుని ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. కానీ ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే, దీనివల్ల మీరు ఒకసారి సీక్రెట్ డాక్టర్ బుక్ ముట్టుకోవటానికి, దాన్ని దుమ్ము దులపటానికి మీలో ఉత్సాహం కనుక వస్తే, ఈకే గారు ఇక్కడికి వచ్చినప్పుడు సీక్రెట్ డాక్టర్ బుక్ చదువుతాను అన్నారట. మేమే చదవలేదు, మీరెందుకు చదవటం అన్నారట. అలాంటి పరిస్థితి రాకుండా ఆ సీక్రెట్ డాక్టర్లో ఏం రాసి ఉన్నాయంటే ఇలాంటివే రాసి ఉన్నాయి, దేర్ ఇస్ నథింగ్ సీక్రెట్ ఇన్ ఇట్. చాలా అద్భుతమైనటువంటి కథలు ఉంటాయి అందులో. ఏ కథ గురించి నేను చెప్పబోతున్నాను అంటే, పృథ్వీ గ్రహము మీద మానవులుగా పుట్టినటువంటి మనము యొక్క పాస్ట్, మనం అందరం కూడా జంతువులమే. కానీ ఇది ఒక సోషల్ యాంగిల్లో, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటాం కాదు, హార్డ్ రియాలిటీ ఇది. జంతువున నరజన్మ దుర్లభం, మానవ శరీరము కూడా ఒక జంతువు శరీరమే. ఈ జంతు శరీరము నుంచి ఈ మానవ శరీరము మనకి ఈ మధ్యన ట్రాన్స్మిషన్ స్టేజ్లో ఎక్కడో మారింది. చంద్రగ్రహంలో జంతువులుగా పుట్టినటువంటి మనము బై స్పెషల్ ఫోర్స్ ఆఫ్ ట్రాన్స్మైగ్రేషన్ పృథ్వీ గ్రహం మీదకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాం మనం. అందుకే చంద్రమ మనసో జాత, మన మనస్సు అంతా కూడా చంద్రుడు ద్వారా ఆధారపడి ఉంటుంది. చంద్రుడి యొక్క స్వభావాలే, చంద్రుల్లో ఉన్నటువంటి ఇన్స్టింక్ట్సే, చంద్రుల్లో ఉన్నటువంటి భావాలే మన మనస్సుల్లోకి వస్తాయన్న దానికి ఒక ఎలుగరీ కాదు, అది ఒక ఉదాహరణ కాదు, 100% హార్డ్ ఫ్యాక్ట్స్ అని సీక్రెట్ డాక్టర్ చెప్తుంది మనకి. ఇంచేత ఈ మానవులుగా రూపొందినటువంటి చంద్రగ్రహం నుంచి వచ్చినటువంటి జంతువులుకి మన పురాణాల్లో సతీదేవి కథ మనకి తెలుసు కదా. దక్ష ప్రజాపతి 27 నక్షత్రాలకి తన కుమార్తెని, 27 నక్షత్రాలని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సరే ఏదో కథ జరుగుతుంది, ఆ కథ అంతా అక్కడ ఇంపార్టెంట్ కాదు. కానీ ఈ సోలార్ సిస్టంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మానవ జాతిలో పుట్టినటువంటి మనకి మాత్రమే ఈ రూల్స్. సూర్యుడి నుంచి హరికేశ అనేటటువంటి స్పెషల్ కిరణాలు వస్తాయి, దీన్ని కూడా గుర్తుంచుకోండి మీరు ఎప్పుడైనా. సూర్యుడిలో వచ్చేటటువంటి 7 కిరణాలలో ఈ హరికేశ అనేటటువంటి కిరణాలు నక్షత్రాల ఫార్మేషన్కి కారణాలు. 27 నక్షత్రాలలో మన కర్మ సంబంధమైనటువంటి రికార్డ్స్ అంతా కూడా కంప్యూటర్లో ఎలాగైతే ఫీడ్ చేసి ఉంటాయో, ఆ 27 నక్షత్రాలలో ఈ హరికేశ కిరణాలు ఆధారంగా చంద్రమండలంలో మనము జంతువులుగా పుట్టినప్పుడు చేసినటువంటి క్రియాకలాపాలన్నీ కూడా నమోదు చేయబడి ఉన్నాయి. అందువల్ల ఇక్కడికి వచ్చినప్పుడు, పృథ్వీ గ్రహం మీదకి వచ్చినప్పుడు, మన జాతక చక్రాల గురించి దాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ 27 ఫైల్స్ ఓపెన్ చేస్తాం మనం. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాన్ని బట్టే మీ దశ నడుస్తుంది. అనేక రాజయోగాలు మీ జాతక చక్రాల్లో ఉండొచ్చు, కానీ చంద్రుడిలో ఆ దశ లేకపోతే ఆ నక్షత్రంలో మీ జీవితం జరుగుతున్నప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేసేటటువంటి నక్షత్రం యొక్క దాంట్లో చంద్రుడి యొక్క గమనము లేకపోతే ఆ యోగాలన్నీ కూడా వేస్టే. ఆ యోగాలన్నీ ఎలా వేస్ట్ అవుతాయనే దానికి పురాణాల్లో ఉన్నటువంటి ఆ 27 నక్షత్రాలకి దక్ష ప్రజాపతి క్రియేటర్, దక్షుడైనటువంటి క్రియేటర్, అండ్ ఎక్స్పర్ట్ క్రియేటర్ ఎలాగా 27 నక్షత్రాల ద్వారా చంద్రుల్లో ఉన్నటువంటి యానిమల్స్ని మానవ జాతిగా మార్చడానికి ట్రై చేశాడో చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కనుక దాన్ని ఆలోచిస్తే. కానీ ఇంకొకటి, బుధుల్ని తారకి జూపిటర్కి పుట్టినటువంటి కొడుకుగా వర్ణిస్తాం మనం. తారలు అంటే నక్షత్రాలు. ఈ నక్షత్రాలకి చంద్రుడికి చాలా దగ్గర సంబంధం ఉందని ఇప్పుడే చెప్పాను కదా. కానీ ఒకవేళ ఈ నక్షత్రాలు చంద్రుడి యొక్క పార్టీని వదిలేసి గురుగ్రహం యొక్క పార్టీలోకి రాగలిగితే దానివల్ల వచ్చేటటువంటి వైబ్రేషన్స్ అన్నీ కూడా ఈ మెర్క్యూరీ బుధగ్రహము ద్వారా డైరెక్ట్గా ఇన్ట్యూషనల్ ప్లేన్లోకి వెళ్ళిపోవచ్చు అని ఆ కథ చెప్తుంది. ఇంతకంటే విశేషంగా నేను డీటెయిల్స్ మీకు చెప్పలేను, కానీ మీరు దాన్ని ఆలోచించండి. అది ఇప్పుడు నేను చెప్పింది కొంచెం హేజీగా ఉన్న రింగ్ పాస్ నాట్ ఏం లేదు, ఖచ్చితంగా ఆ రింగ్ మీరు బ్రేక్ చేసుకోగలరు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సరే, 3 గ్రహాలు పృథ్వీ తలంలో ఉన్నాయి ప్రస్తుతం. ఇప్పుడు మనం ఉన్నటువంటి 1997 ఈరోజు పరిస్థితి ఇది. ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఉంటాయో, ఏం చెప్పాను నేను, స్థూల జగత్తులో ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాని కౌంటర్ పార్ట్స్ దాని పైలోకాలలో ఉంటాయి. కనుక దీని యొక్క కౌంటర్ పార్ట్స్ కామతలంలో ఉంటాయి, దీని యొక్క కౌంటర్ పార్ట్స్ మనోతలంలో ఉంటాయి. మనోతలంలో ఏ తలంలో ఉన్నాయో మీరు ఊహించి చెప్పగలరా? ఈ రెండు ప్లానెట్స్ మనస్సులో రెండు చెప్పాను నేను, అరూప మనస్సు అంటే అబ్స్ట్రాక్ట్ మైండ్, ఇంకోటి స్వరూప మనస్సు కాంక్రీట్ మైండ్. ఇది ఏ తలంలో ఉన్నాయి? స్వరూప అరూప కాంక్రీట్ మైండ్ లో ఉన్నాయి, లోవర్ స్వరూప లోవర్ మైండ్ లో ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, స్వరూప మనస్సులో ఉన్నటువంటి మానవ జాతి. ఇంకా మిగతా కౌంటర్ పార్ట్స్ లేవా మాస్టరు? ఏడు గురించే మనం మాట్లాడుకుంటాం. సెవెన్ ఈజ్ ద మిస్టిక్ నెంబర్. ఏడు గ్రహాలు అయిపోయాయి ఇక్కడ, ఇటువైపు మూడు, ఇటువైపు మూడు, ఇటు ఒకటి. ఈ ఏడు గ్లోబ్స్ కలిసి ఉన్నటువంటి దాన్ని ఒక చైన్ అంటూ ఉంటాం మనం థియోసాఫికల్ లిటరేచర్లో. ఒక శృంఖల, ఈ శృంఖలలో మనం ఉన్నాం, దీన్ని ఎర్త్ చైన్ అంటాం. వీఆర్ బౌండ్ హియర్. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్, ఇక్కడ ఉన్నటువంటి రింగ్ పాస్ నాట్, కాంక్రీట్ మైండ్ని దాటి మనం వెళ్ళలేము. కాంక్రీట్ మైండ్ని దాటి మనం వెళ్ళలేని స్థితిలో ఉన్నాము కనుకనే ఆధ్యాత్మికత భ్రష్టు పట్టింది. ఆధ్యాత్మికత పోవటానికి కారణము ఆధ్యాత్మికతలో లోపము కాదు, మనలోని లోపము కాదు, మనం ఉన్నటువంటి చైన్ యొక్క లోపం. కాంక్రీట్ గా ఏదైనా కనిపిస్తేనే నేను నమ్ముతాను అనేటటువంటి తలల్లో ఉన్నటువంటి గ్రహాలు ఉన్నటువంటి శృంఖలలో చైన్ లో మనం పుట్టాం కనుక. మరి దీన్ని బ్రేక్ చేయాలి, దీన్ని దాటి మనం పైకి వెళ్ళాలి. అంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? అబ్స్ట్రాక్ట్ మైండ్లోకి వెళ్ళేటటువంటి, స్వరూప మనస్సు నుంచి అరూప మనస్సులోకి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు మనం చేయగలగాలి. ఆ ప్రయత్నాలు చేయగలిగేటటువంటి స్థాయిని ఇనిషియేషన్ లేక బుద్ధి అంటాం. ఈ బుద్ధి రావటానికి మన భారతదేశంలో ఉపయోగించేటటువంటి మంత్రం ఏమిటి అంటే గాయత్రి మంత్రం. క్రిస్టియన్స్ ఉపయోగించేది కామమయ తలంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని గురువు ద్వారా బ్యాప్టిజం అని చెప్పి దాని ద్వారా చేస్తూ ఉంటారు. రకరకాల మతాలలో రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి, కానీ ఏ విధానం ఉన్నా ఆ విధానం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనము ఈ కాంక్రీట్ మైండ్ నుంచి అబ్స్ట్రాక్ట్ మైండ్లోకి ఎంటర్ కావాలి. అంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రయత్నము ఒక స్థితి పైకి ఎక్కి, ఇక్కడ రెండు గ్రహాలు, అరూప మనస్సులో రెండు గ్రహాలు, కామమయ తలంలో స్వరూప మనస్సులో రెండు గ్రహాలు, కామమయ తలంలో రెండు గ్రహాలు, పృథ్వీ తలములో మూడు గ్రహాలు కాకుండా ఏకగ్రహముగా మారాలి మనం. ఈ ఏకగ్రహంగా మారేటటువంటి ప్రవృత్తిని తీసుకువచ్చేటటువంటి ప్రక్రియే ఎలక్ట్రిసిటీ. ఫారడే కనిపెట్టినటువంటి ఎలక్ట్రిసిటీ ఈ విధానాన్ని పృథ్వీ మీదకి తీసుకొచ్చినటువంటి సంఘటన చెప్తుంది. ఏ నియమ ప్రకారం అని చెప్తున్నాము? సూక్ష్మ జగత్తుల్లో అరూప లెవెల్లో గ్లోబ్స్ నిర్మాణం అవుతున్న రోజులలోనే, అవుతున్న కాల పరిణామములోనే ఎలక్ట్రిసిటీ డిస్కవర్ అవుతూ ఉంటుంది. అనేక సార్లు ఎలక్ట్రిసిటీ డిస్కవర్ అయింది, అనేక సార్లు ఎలక్ట్రిసిటీని మనం మర్చిపోయాం. ఈ ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే చాలా కామన్గా వాడటం మొదలు పెడతామో, ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిసిటీ యొక్క ఉపయోగం మన జీవితాలలోకి రావటం మొదలెట్టిందో, ఎవరెవరి జీవితాలలో అయితే ఎలక్ట్రిసిటీ యొక్క ప్రభావం ఎక్కువగా ఉందో, మన జీవితాల్లో మనకి తెలుస్తుంది కదా ఎలక్ట్రిసిటీ లేకుండా ఒక నిమిషం మనం జీవించలేము. అంచేత మానవ జాతిలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకునేటటువంటి వ్యక్తుల యొక్క స్థాయిలో ఈ నిర్మాణం జరుగుతోంది, ఈ ప్రాసెస్ జరుగుతోంది. ఈ ప్రాసెస్నే ఋషులు వాళ్ళు కూడా నూతన యుగ నిర్మాణం అని చెప్తున్నారు. కలియుగంతో దానికి సంబంధం ఉందా లేదా, ద్వాపర యుగంతో దానికి సంబంధం ఉందా లేదా నాకు తెలియదు, కానీ దేని గురించి వాళ్ళు చెప్తున్నారు అంటే ఈ ప్రక్రియ జరుగుతోంది, ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. ఈ స్థాయి నుంచి, కాంక్రీట్ మైండ్ స్థాయి నుంచి అబ్స్ట్రాక్ట్ మైండ్ స్థాయికి మనం అందరం కూడా ఎదిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు ఎదిగేటటువంటి పరిస్థితి ఉంది అంటే ఇవాళ ఇక్కడే మనము ఈ స్థాయిలోనే కాదు, ఈ స్థాయిలో మాట్లాడుకున్నాం మనం, మనకి ఏదో ఒక అవగాహన, ఏదో ఒక తెలియనటువంటి స్పందన హృదయాలలో కలుగుతుంది. వీటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే అంటే అర్థం ఏంటి? దీనికి సంబంధించినటువంటి మాలిక్యూల్స్, దీనికి సంబంధించినటువంటి అణువులు, దీనికి సంబంధించినటువంటి బీజాలు ఎక్కడో మనలో మెల్లిమెల్లిగా డెవలప్ అవుతున్నాయి. దీన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ రెండు స్థాయిల నుంచి మళ్ళీ బ్రేక్ ఇస్తాను నేను. మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగాయి, మళ్ళీ కోట్ల కోట్ల సంవత్సరాలు జరిగిన తర్వాత పృథ్వీ గ్రహం మీద మానవ జాతి ప్రవేశించింది. ప్రవేశించినప్పుడు ఆది అనుపాదక తలంలో మూడు రకాలైనటువంటి వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి, విల్, విజ్డమ్, యాక్టివిటీ. ఒకే వైబ్రేషన్, ఒకే చేతనత్వం యొక్క మూడు వైబ్రేషన్స్, త్రిపుటి, సంకల్పము, ప్రజ్ఞ, క్రియ. ఏ తలంలో ఉన్నాయో అర్థమవుతుంది కదా, ఆది అనుపాదక తలంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక శక్తిధార ఆత్మతలంలోకి దిగుతుంది, ఇక్కడ నుంచి ఒక శక్తి ద్వారా బుద్ధి తలంలోకి దిగుతుంది. దీన్ని ఫస్ట్ అవుట్ పోరింగ్ యొక్క యాజ్ అబోవ్ సో బిలో రియాక్షన్ అనొచ్చు, దీన్ని సెకండ్ అవుట్ పోరింగ్ యొక్క యాజ్ అబోవ్ సో బిలో రియాక్షన్ అనొచ్చు. ఈ యాక్టివిటీ నుంచి ఒక శక్తిధార మనోమయ స్థలంలోకి దిగుతుంది. ఈ మూడు, ఈ మూడింటినే మనం జీవాత్మ అంటాం. దీనికి మన సంబంధం లేదు. అద్వైతంలో శంకరాచార్యుల వారు చెప్పినటువంటి అద్వైత స్థితి ఇది. ఈ అద్వైత స్థితి నుంచి మనకి కిందకి దిగినటువంటి ద్వైత స్థితి, జీవాత్మ స్థితి ఇది. చనిపోయేది, పునర్జన్మ ఎత్తేది ఇదే, ఈ జీవాత్మే. దీన్నే ఆత్మ, బుద్ధి, మనస్సు, ఆత్మ బుద్ధి మనస్సు అనే ట్రైడ్గా మనం మాట్లాడుతూ ఉంటాం థియోసాఫికల్ సొసైటీలో. మామూలుగా మన వేదాంత పరిభాషలో కానీ మన పురాణాల్లో కానీ దీన్ని జీవాత్మ కింద మాట్లాడుతూ ఉంటాం. మనలో ప్రతి వ్యక్తిలోనూ కూడా ఈ జీవాత్మ ఆత్మ బుద్ధి మనస్సు యొక్క సంయోగంతో ఏర్పడి ఉంది. దీని యొక్క చివరి మాటగా చెప్పి ఆపేస్తున్నాను నేను. విల్, ఆత్మ యొక్క వైబ్రేషన్స్ స్థూల జగత్తులో ఒక బిందువుగా ఏర్పడతాయి. బుద్ధి యొక్క వైబ్రేషన్స్ కామమయ తలంలో ఒక బిందువుగా ఏర్పడతాయి. అరూప మనస్సు నుంచి స్వరూప మనస్సుకి ఒక బిందువుగా ఏర్పడతాయి. ఇవి మూడు, ఇవి మూడు. ఈ ఆరు బిందువుల్ని థియోసాఫికల్ లిటరేచర్లో పెర్మనెంట్ యాటమ్స్ అని మనం చెప్తూ ఉంటాం. ఈ పెర్మనెంట్ యాటమ్స్, ఈ పెర్మనెంట్ యాటమ్స్ పుట్టిన దగ్గర నుంచి మృత్యువు వరకు వాటి వాసనలుగా మనకి ఎలా నడిపిస్తుందో, ఇవే పెర్మనెంట్ యాటమ్స్ ఈ మూడు మనకి మృత్యువుకి ఎలా కారణం అవుతుందో, మృత్యువు నుంచి స్వర్గలోకానికి మనం ఎలా వెళ్తాము, స్వర్గలోకం నుంచి మళ్ళా మనం పునర్జన్మ ఎలా పొందుతాం అన్నది రేపు మనం డిస్కస్ చేసుకుందాం. కానీ ఈ విషయాలు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ సెవెన్ ప్లేన్స్, ఈ సెవెన్ ప్లేన్స్లో ఈ ఫైవ్ ప్లేన్స్, ఈ ఫైవ్ ప్లేన్స్ తర్వాత ఈగో, దీన్ని మొనాయిడ్ అని పిలుస్తూ ఉంటాం థియోసాఫికల్ లిటరేచర్లో. దీన్ని ఈగో అని పిలుస్తూ ఉంటాం. ఈ జీవాత్మ ఆత్మబుద్ధి మనస్సు యొక్క ట్రిపుల్ మేనిఫెస్టేషన్, త్రీ ఇన్ వన్ మేనిఫెస్టేషన్. ఏ విధంగా సంస్కారాలని తీసుకుంటుందో, ఈ సంస్కారాలను ఎలా స్వర్గలోకం వరకు తీసుకుంటుందో, క్షీణే పుణ్యే మర్చ్యలోకం వశంతి, మళ్ళీ ఆ పుణ్యాలు అవంతా కూడా క్షీణ అయిపోయిన తర్వాత మళ్ళా ఎలా రీఇన్కార్నేట్ అవుతుందో అనేది రేపు డిస్కస్ చేసుకుందాం. స్వస్తి. నిన్న ఏడు తలాల గురించి మనం మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు చెప్పుకున్నవి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఏడు తలాలలో ఇవి మొదటి రెండు తలాల గురించి కేవలం మూడు రకాలైనటువంటి వ్యక్తిత్వాలకే ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది. ఆ వ్యక్తిత్వాలను మనము గురువులని కానీ మహర్షులని కానీ లేకపోతే గ్రహాలు గ్రహాది దేవతలు అంచేత గురువులు ఋషులు గ్రహములు ఈ రెండు తలాలలో సాధకులు ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఏ యుగానికి చెందిన వాళ్ళైనా దేనికి సంబంధించినటువంటి వాళ్ళైనా దీక్ష పుచ్చుకున్నటువంటి వ్యక్తులు ఈ తలంలో పనిచేస్తూ ఉంటారు అని చెప్పుకున్నాం నిన్న. దీక్షకి కావాల్సినటువంటి మూడు లక్షణాలు కూడా నిన్న మనం చెప్పుకున్నాం. మనం మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తికి తన ఆలోచన శక్తిని ఏ దిశలో ప్రవహింపజేయాలో సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది. దాన్నే మన థియోసాఫికల్ లిటరేచర్లో ఎనర్జీ ఫాలోస్ థాట్, మనము ఎటువైపు మన ఆలోచన దిశను మారుస్తాము అటువైపే మన శక్తి ఉపయోగపడుతుంది. రెండో నియమం ఏంటి అంటే యాజ్ అబౌ సో బిలో. బాహ్య జగత్తులో ఏమి జరుగుతుందో అంతర్జగత్తులో కూడా అదే జరుగుతుంది. మూడో నియమము కర్మ సిద్ధాంతము, మనం ఏది నాటుకుంటామో దాన్నే మనము కోసుకుంటాము. ఈ మూడు పాటించేటటువంటి వ్యక్తి వాడికి థియాసఫీ తెలిసినా తెలియకపోయినా వాడికి యోగ విషయమైనటువంటి జ్ఞానము ఉన్నా లేకపోయినా ఈ మూడు నియమాలు తను పాటిస్తున్నాను అని అతనికి తెలిసినా తెలియకపోయినా కూడా అతను సాధకుడే. సాధకుడి యొక్క ముఖ్య లక్షణము ఏమిటి అంటే పరిణామ క్రమాన్ని తన జీవితంలోకి తీసుకుంటాడు, పరిణామ క్రమాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. ఇక్కడ పునర్జన్మ, చావు, డెత్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. దాని గురించి ఒక సమగ్రమైనటువంటి అవగాహన రావటం కోసమే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మనము చర్చించుకోవాల్సి వచ్చింది. ఇవల్యూషన్, ఖనిజ జగత్తు, ఖనిజ జగత్తు నుంచి చేతనత్వము ఇంకాస్త పైకి పరిణామ క్రమంలో వచ్చి వృక్ష జగత్తులోకి అడుగు పెడుతుంది. వృక్ష జగత్తులోకి అడుగు పెట్టిన తర్వాత ఇంకాస్త పైకి వచ్చి జంతు జగత్తులోకి అడుగు పెడుతుంది. జంతు జగత్తులో అడుగు పెట్టినటువంటి, యానిమల్ కింగ్డమ్లో అడుగు పెట్టినటువంటి చేతనత్వము కూడా మానవుడే. కానీ మానవుడి యొక్క చేతనత్వము ఎప్పుడైతే పరిణామ క్రమాన్ని వదిలివేసి ప్రకృతికి అనుగుణ్యంగా కాకుండా తన భవిష్యత్తును తన చేతిలోకి తీసుకోవటం మొదలెడతాడో ఆ క్షణము నుంచి అతని చేతనత్వము మనస్సు యొక్క స్థితిని దాటి బుద్ధి యొక్క స్థితిలోకి వెళ్తుంది. ఈ బుద్ధి యొక్క స్థితికి వెళ్ళటానికి కావలసినటువంటి అవగాహన, కావలసినటువంటి పరిస్థితులు మన ఋషులు గాయత్రి మంత్రం ద్వారా అందించారు. గాయత్రి మంత్రాన్ని మనము వేదమాత అని కూడా అంటూ ఉంటాం. కానీ ఇక్కడ గాయత్రి మంత్రము అంత విశిష్టమైనటువంటిది కాదు. గాయత్రి మంత్రం యొక్క ప్రభావం ఎంత ముఖ్యమైందో మనం గమనించుకోవాలి అంటే ఎలక్ట్రిసిటీ, ఫ్యారడే 18th century చివరిలో కనిపెట్టాడు. ఆ 18th century చివరిలో కనిపెట్టినటువంటి ఆ ఎలక్ట్రిసిటీ వల్ల మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన జీవితాలలోకి వెలుతురు ప్రవేశించింది. తమసోమా జ్యోతిర్గమయ, మన జీవితాలలోకి వెలుతురు ఎప్పుడైతే ప్రవేశించటం మొదలెట్టిందో ఆ క్షణంలో మానవ జీవితంలోకి గాయత్రి మంత్ర శక్తి కూడా ప్రవేశించటానికి పూర్తి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అంచేతే ఒకనొకప్పుడు గాయత్రి మంత్రాన్ని సర్వజనీనంగా ఒప్పుకునేవారు కాదు. కొంతమంది వ్యక్తులకు మాత్రమే, కొన్ని పరిస్థితుల్లో మాత్రమే, విశేషంగా ఆ దీక్ష తీసుకున్న వాళ్ళకి మాత్రమే గాయత్రి మంత్రం చేసేటటువంటి హక్కు ఉండేది. కానీ ఎప్పుడైతే భౌతిక జగత్తులో ఎలక్ట్రిసిటీ యొక్క ఆవిర్భావం జరిగిందో, ఎలక్ట్రిసిటీని ఎప్పుడైతే మానవుడు వాడి యొక్క పరిస్థితికి సంబంధించకుండా ఉపయోగించుకోవటం నేర్చుకున్నాడు. గాయత్రి మంత్రం మీద ఉన్నటువంటి ఆ లిఫ్ట్, ఆ బ్యాన్ ఎత్తివేయవలసి వచ్చింది. దాన్ని అర్థం చేసుకోవటానికి ముందు ఈ థియాసఫీలో ఉన్నటువంటి తమసోమా జ్యోతిర్గమయ అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవటానికి ముందు మనము ఆది అనుపాదిక పదంలో మూడు గీతలు గీసుకున్నాం, మీకు గుర్తుంటుందో లేదో. ఒకవైపు విల్, ఇంకోవైపు విజ్డము, ఇంకోవైపు యాక్టివిటీ. అనేటటువంటి శబ్దాన్ని ఉచ్చారణ చేయకుండా ఏ మంత్రాన్ని మనం ఉచ్చారణ చెయ్యం. అనేక ఆధ్యాత్మిక సంస్థలలో ఏ కార్యక్రమాన్ని మనం మొదలెట్టినా కూడా ఓంకారమైనటువంటి ఉచ్చారణ మనం చేస్తూ ఉంటాం. మనం ఆ ఓంకారమైనటువంటి ఉచ్చారణ చేయటానికి వెనకాతలు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, సంకల్ప శక్తికి సంకేతము ఆ అనే అక్షరంతో చేస్తాం. హిందీలో రాశాను నేను. ఆ అనే అక్షరముతో జాగ్రత్త అవస్థని, స్థూల జగత్తుని మనం చూపిస్తూ ఉంటాం. మనం ఊ అనే అక్షరంతో ప్రజ్ఞ, విజ్డమ్ని, జ్ఞానాన్ని మనం చూపిస్తూ ఉంటాం. యాక్టివిటీని మా అనే అక్షరంతో చూపిస్తూ ఉంటాం. ఈ మూడింటికి మధ్య ఒక సంతులన, ఒక హార్మోని, ఒక వ్యవస్థితమైనటువంటి గమనము కనుక మనం ఏర్పరచగలిగితే ఆ శబ్దాన్ని మనం ఓం అంటాం. అంచేత ఓం అని మనం ఉచ్చారణ చేస్తే లాభం లేదు. ఓం అని మనం ఉచ్చారణ చేస్తున్నప్పుడు దైవీ సంబంధమైనటువంటి సంకల్పము, దైవీ సంబంధమైనటువంటి ప్రజ్ఞ, దైవీ సంబంధమైనటువంటి క్రియాకలాపాలు నా శరీరము ద్వారా త్రికరణ శుద్ధిగా అభివ్యక్తి జరుగుతుంది అనేటటువంటి మాటని అర్థం చేసుకోవటానికి మనం ఓం అనేటటువంటి శబ్దాన్ని ఉచ్చారణ చేస్తాం. ఇంకో విధంగా మనం చెప్పుకోవాలి అంటే, రెండున్నర అక్షరాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి మీరు వెళ్ళినా దాని యొక్క పరాకాష్ఠ చెందినటువంటి డిగ్రీ ఏదైనా ఉంటుంది అంటే పిహెచ్డి. దాని తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పూర్తి అయిపోతుంది. పి ఒక పూర్తి అక్షరం రాస్తాం, హెచ్ సగం అక్షరమే రాస్తాము, బి పూర్తి అక్షరం రాస్తాం. ఈ రెండున్నర అక్షరాలు మనం ఎప్పుడైతే ఉచ్చారణ చేస్తాము మన ఎడ్యుకేషన్ క్వాలిటీస్ చెప్పడానికి, దాని అర్థం ఏంటనమాట, యూనివర్సిటీలో ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ చెప్పవలసి ఉన్నదో, యూనివర్సిటీ దగ్గర నుంచి, విశ్వవిద్యాలయాల దగ్గర నుంచి మనం ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతామో ఆ సంపూర్ణ జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాము అని. అలాగే ఎప్పుడైతే ఆ అనేటటువంటి అక్షరాన్ని మనం ఉచ్చారణ చేస్తాము, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి సంపూర్ణ విజ్ఞానాన్ని నేను సంతరించుకుంటున్నాను, దిస్ ఈజ్ మై గోల్, ఇది నా సిలబస్, ఈ సిలబస్ యాజ్ అబౌట్ సో బిలో ప్రకారంగా సంకల్పశక్తి ఆత్మతలంలోకి, ప్రజ్ఞాశక్తి బుద్ధితలంలోకి, మనస్సు యాక్టివిటీ యొక్క శక్తి అరుగుతో మనస్సులోకి దిగింది అని నిన్న మనం చెప్పుకున్నాం. ట్రైడ్ ఇది కూడా ఓంకారమే. కానీ ఈ ఓంకారానికి ఈ ఓంకారానికి తేడా ఎక్కడొస్తుంది? స్థాయిల్లో తేడా వస్తుంది. ఇక్కడ ఆది అనుపాదక తలాలలో మీరు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటే, ఇక్కడ ఆత్మ బుద్ధి తలాలలో జ్ఞానం సంపాదించుకుంటున్నాం. కానీ ఇక్కడ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నప్పుడు మనస్సును మనం నిన్న రెండు భాగాలు తీసుకున్నాం. ఒకటి అరూప మనస్సు, రెండు స్వరూప మనస్సు. ఈ బిందు ఉందే, ఇది కూడా అరూప మనస్సు స్థితిలో ఉంది. అంచేత ఇక్కడ ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఈ సంకల్పాలను కూడా, ఇక్కడ ఉన్నటువంటి క్రియాకలాపాలను కూడా మనము ఏమాత్రము గుర్తించలేము. ఇక్కడ ఉన్నటువంటి స్థాయిలో జరిగేటటువంటి క్రియాకలాపాలని జీవాత్మ స్థాయిలో జరిగేటటువంటి క్రియాకలాపాలు లేకపోతే ఈగో అని థియోసాఫికల్ లిటరేచర్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. అది జన్మ జన్మాలకి ఒక్కగానే ఉంది, జీవిస్తూ ఉంటుంది, చనిపోతూ ఉంటుంది, మళ్ళా జన్మెత్తుతూ ఉంటుంది, మళ్ళా చనిపోతూ ఉంటుంది, మళ్ళా జీవిస్తూ ఉంటుంది, మళ్ళా చనిపోతూ ఉంటుంది. కానీ మనలో ఏ ఈగో అవుతే, ఏ అహంకారం అవుతే, లేకపోతే మన థియోసాఫికల్ లిటరేచర్ యొక్క భాషని అర్థం చేసుకోవాలి అంటే ఏ ఆత్మ బుద్ధి మనస్ అనే ట్రయడ్ అవుతే ఉన్నదో దాన్ని మనం ఇప్పటికి ఇంకా గుర్తించటం లేదు, మనకి దాని గురించి ఏమీ అవగాహన లేదు. ఆత్మ, జీవాత్మ, అహంకారము ఇలా రకరకాల పేర్లతో తను పిలుస్తూ ఉంటాం. దీని గురించి అవగాహన చెందటానికి థియోసాఫికల్ సొసైటీలో మనకి ఇచ్చినటువంటి ఒక పనిముట్టు ఏంటి అంటే యాజ్ అబౌవ్ సో బిలో, ఆది అనుపాతక స్థలాలలో ఉన్నటువంటి ఈ ట్రయడ్, ఆత్మబుద్ధి తలంలో అహంకారము జీవాత్మగా రూపొందింది. కానీ ఆ జీవాత్మ గురించి మనకి ఏ అవగాహన లేదు, మన పూర్వజన్మల గురించి కానీ, మన ఎత్తబోయే జన్మల గురించి కానీ మనకి ఏ విధమైనటువంటి అవగాహన లేదు. కానీ యాజబో సోబిలో లాగే మనం ఉప్పుకుందంతోతే సంకల్పం యొక్క ప్రతిబింబం మనకి స్థూల జగత్తులో కనిపిస్తూ ఉంటుంది. అరూప మనస్సులో ఉన్నటువంటి స్థితి స్వరూప మనస్సులోకి వస్తుంది, బుద్ధిలో ఉన్నటువంటిది కామమే తలంలోకి వస్తుంది. మూడు బిందువులు, ఈ మూడు బిందువులు మనకి చాలా బాగా తెలుసు. స్థూల శరీరం గురించి మనకి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది, కోరికల గురించి మనకి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది, ఆలోచనల యొక్క రూపం గురించి మనకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. మొత్తము థియాసఫీ లేకపోతే బ్రహ్మ విద్య లేకపోతే యోగ విద్య యొక్క లక్షణం ఏమిటి అంటే ఈ మూడింటిని ఉపయోగించుకుని. ఏ మూడింటిని మనం ఉపయోగించుకుంటున్నాం? స్థూల శరీరాన్ని, స్థూల శరీరాన్ని ఆవరించి ఉన్నటువంటి కామమయ శరీరాన్ని. కామమయ చెప్తున్నాను అంటే అంత కాలేచ మామేవ, రాత్రి నిద్రపోయేటప్పుడు చివరి క్షణాలలో మీరు నిద్రలోకి వెళ్ళేటటువంటి టైం అప్పుడు మీరు ఏ విధమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తారో, మీరు నిద్ర లేచినప్పుడు ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. యోగ విద్య చెప్పేటటువంటి ఛాలెంజ్ అది, గ్యారంటీ ఇస్తుంది అది. లారీ మహర్షి యొక్క జీవితంలో తెప్పించుకుంటూ అతను లైబ్రరీ చెప్తాను, మీకు తెలియదు ఇప్పటికి నేను సుమారు 40,000 రూపాయల హౌ టు స్విమ్ అనేటటువంటి పుస్తకాలు నేను కలెక్ట్ చేశాను అన్నాడు. కలెక్ట్ చేశాడంటే అతనికి ఈత కొట్టడం రాలే, నేర్చుకుంటాడు ఇప్పుడు. అలాగే గంటలు గంటలు మనం మాట్లాడుకోవచ్చు, నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. కానీ జ్ఞానయోగము, రాజయోగము, కర్మయోగము అంటే ఏమిటో తెలియని వాళ్ళెవరూ ఖచ్చితంగా ఇక్కడ ఉండరు. చాలా మంది యోగ సాధనలో చాలా ఉచ్చస్థితికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఉండుండవచ్చు. కానీ నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే, మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ మూడింటిని 3-in-1గా మీరు ఎలా చేయగలుగుతున్నారో చేస్తే మీరు నిద్రలోకి వెళ్ళరు, మీరు సమాధి స్థితిలోకి వెళ్తారు. సమాధి స్థితిలోకి ఎప్పుడైతే మీరు వెళ్తారో ఈ జన్మ మృత్యు యొక్క చక్ర భ్రమణం నుంచి మనం బయటపడతాం. ఇదే మొత్తము థియాసఫీ చెప్పినా, బ్రహ్మ విద్య చెప్పినా, భగవద్గీత చెప్పినా, ఓం అనేటటువంటి ఆ అక్షరం కూడా మనకి చెప్పేది ఏమిటి అంటే ఈ మూడు గురించి ఒక సమగ్రమైనటువంటి అవగాహన నేర్చుకునేటటువంటి స్థాయిలో మనం జీవించబోతున్నామని చెప్పాం. దీన్ని మనసులో ఉంచుకుని ఇది కేవలము హింస మాత్రమే. అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి థియాసఫీలో, కష్టపడండి. 2-3 పుస్తకాలు 2-3 మాటలతో యోగ విద్య వచ్చేసి ఉంటే చాలా బాగుండేది. కానీ నేను చెప్పినటువంటి వీటి విషయాలలో మీకు ఏమాత్రమైనా ఇంట్రెస్ట్ కలిగితే
రండి ఇక్కడికి, సంజీవరావు గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి మీరు ఎలా చదువుకోవచ్చో ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాన్ని. మీరు చదువుతున్నారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వటం వల్ల, ఇదివరకు నేను చదవని కొత్త పుస్తకాలు నేను ఈ 5-6 రోజుల్లో చదివాను. దానికి చాలా కృతజ్ఞుడిని. ఓపిక్గా బోర్ అనకుండా మీరు విన్నారు కనుక మీకు కూడా. ఈ 7 తలాలలో గాయత్రి మంత్రం ఎవరి ద్వారా ఈనాడు మనకి అందజేయబడింది? 1875లో థియోసాఫికల్ సొసైటీ ఏ సంవత్సరంలో అయితే స్థాపించబడిందో దయానంద సరస్వతి ఆ సంవత్సరంలోనే ఆర్య సమాజం స్థాపించాడు, సేమ్ ఇయర్. అంచేత ఏది విదేశాలలో థియాసఫీగా ప్రచారం చెందబడిందో అదే గాయత్రి మంత్రంగా భారతదేశంలో ప్రచారం చెందుతోంది. రెండింటికి ఏమీ తేడా లేదు. గాయత్రి మంత్రము అన్నా థియాసఫీ అన్నా ఒకటే, ఏమీ తేడా లేదు. అక్కడ ఓం భూర్భువస్వః స్థూల కామ మనస్సు తలాలలో మాత్రమే మనిషి ఈనాడు జీవిస్తున్నాడు. అక్కడ మాత్రమే జీవించకుండా మహా జనః తపః సత్యం, ఈ పైనటువంటి 4 లోకాలలో కూడా ఈ వెలుతురుని ఎవడైతే చూడగలుగుతాడు వాడే గాయత్రి మంత్ర ద్రష్ట అని సింపుల్ గా ఒక 24 వర్షాలలో వేదాల యొక్క సారము, దేవతల యొక్క సారము, ప్రపంచం యొక్క సారము కూడా మన ఋషులు అందింపజేశారు కనుక అని గాయత్రి మంత్రం అన్నాం. కానీ గాయత్రి మంత్రానికి థియాసఫీకి ఏమాత్రము తేడా లేదు. గాయత్రి మంత్రాన్ని మనం మననం చేసుకుంటూ వెళ్తూ ఉంటే థియాసఫీలో ఏ విషయాలు చెప్పబడి ఉన్నదో అదే విషయాలు మనకు కూడా తెలుస్తాయి. చివరికి ముగింపుగా ఏం చెప్పాను నేను, మనం మృత్యు యొక్క ముఖం నుంచి బయటపడతాం, పునర్జన్మ యొక్క చక్రీయ క్రమం నుంచి బయటపడతాం. మననాత్ త్రాయతే ఇతి మంత్ర, గాయంతం త్రాయతే ఇతి గాయత్రి. గానం చేసిన వాడిని రక్షించేది గాయత్రి మంత్రము. అంచేత 24 అక్షరాలు మాత్రమే గాయత్రి అనే భావన లేకుండా ఆ 24 అక్షరాలలో థియాసఫీ యొక్క సంపూర్ణ రహస్యం ఇమిడి ఉన్నది అని మనం గమనించుకుంటే, ప్రపంచం యొక్క పరిణామ క్రమంలో ఒకే సంవత్సరంలో 1875లో న్యూయార్క్ లో థియోసాఫికల్ సొసైటీ బ్లావిట్స్ కి స్టార్ట్ చేస్తే, భారతదేశంలో దయానంద సరస్వతి ఆర్య సమాజం అనే పేరుతో గాయత్రిని స్టార్ట్ చేశాడు. 2-1. నిద్రపోయేటప్పుడు సమాధి స్థితికి ఇప్పుడు వెళ్తాం లేదు మనం. సమాధి స్థితి అంటే ఏంటో ఒక్క నిమిషం మీకు చెప్తే. అవును, ఒక్క నిమిషం. స్థూల జగత్తు నుంచి విడిపోయి స్వప్న జగత్తులోకి వెళ్తాం. కలలు కంటున్నప్పుడు స్థూల జగత్తుతో మనకి సంబంధం లేదు, స్వప్న జగత్తుతో సంబంధం ఉంది. కలలు కూడా ఆగిపోయాయి, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం మనం. గాఢ నిద్రలో ఏం జరిగిందో మనకి తెలియదు. కానీ ఈ స్థూల కామ గాఢ నిద్ర కలల జగత్తు మధ్య సమన్వయం కనుక ఏర్పడితే, అంటే ఏంటి, సైమల్టేనియస్ అవేర్నెస్, మీరు గాఢ నిద్రలో ఉన్నారు కానీ జాగ్రత్త అవస్థలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, స్వప్నము చూస్తున్నారు గాఢ నిద్రలో ఏం జరగబోతుందో మీకు తెలుసు. అలాగా ఈ 3 తలాలలో కూడా మీకు సైమల్టేనియస్ అవేర్నెస్ ఉండటమే సమాధి, ఈక్విలిబ్రియం ఎగ్జిస్టెన్స్. అంచేత ఈ 3 తలాల మధ్య సమన్వయం కుదుర్చుకోవటమే. ఈ 3 తలాలనే మళ్ళా మనము రిలాక్షన్ విజ్డమ్ అంటాం. అంచేత సమాధి అంటే సైమల్టేనియస్ అవేర్నెస్, మీరు పడుకున్నారు కానీ ఏం జరుగుతుందో తెలుస్తుంది. బుద్ధుడు గురించి ఒక కథ ఉంది. ఏంటా కథ అంటే, దోమ కుడుతుంది, అప్పుడైతే హెచ్చరిస్తున్నాడు ఆయన, ఆపుతాడు, చెయ్యి ఇలా తీసుకొచ్చి మళ్ళా ఇవ్వా అనుకుని మళ్ళా చేయి తీసిస్తాడు. ఎందుకు అలా చేసామంటాడు ఆనందుడు, ఏమీ లేదు, ఇందాక దోమ కట్టినప్పుడు నాకు అవేర్నెస్ లేదు, ఇట్ వాజ్ ఓన్లీ అన్ ఇన్వాలంటరీ యాక్షన్, యోగి అలా చేయకూడదు, దోమ పుట్టింది, నేను దోమ పుట్టింది కనుక చెయ్యి ఎత్తుతున్నాను, ఆ ఎత్తినటువంటి చెయ్యి ఇలా కుడుతున్నాను అనేటటువంటి అవేర్నెస్ తో చేయాలి ఏ పని చేసినా. అది సమాధి అంటే సుషుప్త అవస్థ. నాకు సుషుప్తి సమాధి అంటున్నా నేను, సుషుప్తి ప్లస్ రూమ్ స్టే ప్లస్ ఫిజికల్ కాన్షియస్నెస్, ఈ మూడు కలిపితే సమాధి. సుషుప్తి అంటేనే ఉంటాడు యోగి, సుషుప్తిలో కొన్ని సమాధిలో వెళ్తాడు. నిద్ర సమాధి కాదు అది, చాలా తక్కువ నిద్రలో.
దీనికంటే పదిహేను, దీనికంటే పదిహేను కదా, అంచెంత ముందులో పదే ఉంది, వంద సంఖ్య కూడా ఉంది కదా. అంతేగా సుషుప్తి అవస్థలో ఈ అవస్థ యొక్క నాలెడ్జ్ మీకు ఉంటే సమాధి, ఆ నాలెడ్జ్ లేకపోతే సుషుప్తి.
ఆలస్యం అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఏమాత్రం ఏమాట పడకుండా లేచి వెళ్ళిపోవచ్చు, అడగదలుచుకున్న వాళ్ళు అడగండి. అడుగుతున్నారు కదా లేచి వెళ్ళిపోతే బాగుండదేమో అని మేమాట పడకండి, టైం చూసుకునే ఆపండి.
ప్రభు రామకృష్ణ గారి చేత ఇంకా ముందు ముందు కూడా చాలా ఉపన్యాసాలు పెట్టించాలని తీసా పల్లాజీ భావిస్తోంది. ఆలోచనలను త్వరలో మీకు ఆ కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమం 3 రోజుల నుంచి జరిపి మనకి చాలా ఆనందకరమైన విషయాలు తెలియజేసిన వీరికి దివ్య జ్ఞాన సమాజం తరఫున తీసాపు పల్లాజీ సీనియర్ మెంబర్ డాక్టర్ సి విమలాదేవి గారిని ఇచ్చి ఈ జ్ఞాపికను అందజేయాల్సిందిగా కోరుతున్నాను. విమలాదేవి గారు దయచేసి ఒకసారి తర్వాత 25-26 తారీఖున బౌద్ధ ధర్మము, లక్ష్మణత్రయము, జైన ధర్మము, నవపట్టణం గురించి డాక్టర్ ఎం రాజగోపాలరావు గారు ఉపన్యాసాలు ఉంటాయి. రాజగోపాలరావు గారు ఈరోజు కూడా ఇక్కడికి వచ్చిన్నారు. వీటికి కూడా మీరు రావాల్సిందిగా కోరుతున్నాను.
అందరికీ
25 శనివారం 28 ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ థియోసాఫికల్ బుక్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది. వాటిలో అమ్మకం కూడా ఉంటుంది. మీకు ఈ పుస్తకాలు బయట ఎక్కడ దొరకవు కాబట్టి ఈ అవకాశం కనుక మీరు జారవించుకుంటే మళ్ళీ మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయాలి. మేము ఆడవారికి ఎక్కడికి రాసి బాంబేకి మీకు మేము తెప్పించాలి. అది ఎలాగో తెప్పించగలం. మీకు ఏ పుస్తకం కావాలన్నా మీకు తెప్పించడానికి చెప్తున్నాను. ప్రస్తుతానికి ఉన్న అవైలబుల్గా ఉన్న పుస్తకాలు మాత్రం మీరు ఒకసారి దర్శించి వాటిని మీరు కొనుక్కుంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అని మీకు ఆ ఛాన్స్ ఉంటుంది. దయచేసి అవి కూడా మీరు పొందొచ్చు. తర్వాత 30 తారీఖున సిద్ధ సమాధి యోగ గురించి శ్రీనివాస్ గురిజీ, మీరు స్టేట్ బ్యాంక్లో నాగార్జున యూనివర్సిటీ బ్రాంచ్లో పనిచేస్తున్నారు. వారు ఈ సిద్ధ సమాధి యోగ గురించి పూర్తిగా మనకు అవగాహన అయ్యేట్టుగా ఉపన్యాసం ఇస్తారు. తర్వాత 1వ తారీఖున డాక్టర్ దయాకర్ గారు థియోసాఫి అండ్ యోగా మీద ఉపన్యాసం ఉంటుంది. దయచేసి ఈ కార్యక్రమాలకు కూడా మాకు ఫుల్ స్ట్రెంగ్త్లో మీరందరూ కూడా వచ్చి ఈ థియోసాఫికల్ లాడ్జీ గుంటూరు కేంద్రం వారు ఏర్పాటు చేసిన దివ్య డీసెంట్ వీక్ సెలబ్రేషన్స్లో ఉన్న భాగంలో ఉన్న కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు అవగాహన చేసుకొని తర్వాత ఇంకో విన్నపం మా థియోసాఫికల్ లాడ్జీలో కూడా మీరందరూ కూడా సభ్యులుగా చేరాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ.